മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഇതി ഭാരതീയ സ്വരം.
ഹലോ, ഹായ്, നമസ്തേ. വെൽക്കം ടു മൈൻഡ് മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ. ഈരോജു മന മൈൻഡ് ഇന്ത്യലോ മനതോ പാട്ടുണ്ടാരു ഹാസ്യ ബ്രഹ്മ ശങ്കർ നാരായണ ഗാരു. സർ ശങ്കർ നാരായണ ഗാരു, നമസ്കാരം അండి.
నమస్కారం అండి. నమస్కారం.
ఎలా ఉన్నారండి?
చెప్పండి. చెప్పంటారా?
ఆ చెప్పండి.
పరమాత్మ స్వరూపులైన మై ఇండ్ మీడియా ప్రేక్షకోత్తములందరికీ నా నమస్కారాలు. భగవద్గీత దాన్ని శంకర గీతగా నేను చెబుతూ ఉన్నాను. నవ్వువిధ భక్తి మార్గంలో ఇవాళ పరమాత్మ యోగం మనందరికి కూడా దేవుణ్ణి చూడాలి, దేవుడు కనపడితే బాగుండు, ఇదే ధ్యాస. అయితే దేవుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎలా మనకు కనిపిస్తాడు అని మామూలు మనుషుల దగ్గర నుంచి మునులు ఋషులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు.
మునులు చాలా రోజుల నుంచి డౌట్, చాలా మంది అంటుంటారు దేవుడు ఉంటాడు, కొందరికి దేవుడు కనిపిస్తాడు అని చెప్పేసి అంటుంటారు. అండ్ కొందరు ఏమంటుంటారంటే రాయిని కూడా పూజిస్తారా, వీళ్ళు కూడా మనుషులేనా అన్నట్టు కొందరు అభిప్రాయం ఉంటది. బట్ రాళ్లలో కూడా పరమాత్మను చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మీరు ఈరోజు ఆదివారం రోజు మంచి ఒక మాట చెప్పారు, దేవుడు ఉన్నాడా లేదా చాలా మంది క్వశ్చన్ అని చెప్పేసి. ఇది నా అభిప్రాయం కూడా అండి. అంటే ఇంత మంది వీళ్ళందరిలో నేను కూడా ఈరోజు మీతో తెలుసుకోవచ్చు. అండ్ ఈరోజు మన టాపిక్ కూడా ఇది తీసుకుందాం. శంకర్ నారాయణ గారు ఏమంటారు మరి?
అదే ఇదే టాపిక్. దేవుడు ఉంటే ఎక్కడ ఉంటాడు, దేవుడు ఉంటే ఎక్కడుంటాడు. మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన మహాకవి పోతన భాగవతం రాశాడు కదా, ఆయన క్వశ్చన్స్ వేశాడు. మీరు వేసిన ప్రశ్నలు లాంటివే ఆయన చాలా అద్భుతమైన ప్రశ్నలు వేశాడు. ఎవ్వని చేయ జనించు జగం, ఎవ్వని లోపలందు లీనమై, ఎవ్వని ఎందు నిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి ఆత్మభవును నే శరణంబు వేడదన్నాడు. ఇన్ని ప్రశ్నలు వేశాడు. ఎవడిలో ప్రపంచం ఉంటుంది, ఎవడు మూల కారకుడు, ఎవ్వని ఎందు డిందు అంటారు. డిందు అంటే అర్థం తెలుసా మీకు? చాలా మందికి తెలియదు, పాడుతుంటారు కదా పద్యం. డిందు అంటే అణగి మణగి ఉండటం, లోపల లీనమై ఉండి కూడా అణగి మణగి ఉండటం. అలాంటి వాడిని నేను శరణం కోరుతానన్నాడు.
మన అందరికంటే
చెప్పండి,
మీరు భగవద్గీత రాస్తున్నారు, అందుట్లో హాస్య పదంగా రాస్తున్నారు అని చెప్పేసి విన్నాం మేము. అయితే భగవద్గీతని హాస్య పదంగా ఎలా రాశారు, ఏ విధంగా రాశారు, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది?
అంటే నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, వందనం మొదలుకొని ఆత్మ నివేదనం వరకు 9 మార్గాలు చెప్పారు. నమస్కారం చేయడము, మనస్సు మనం నివేదనం చేసుకోవడం, ఇవన్నీ కూడా. నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి నవ్వించి కూడా మనము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, మరి మానవ సేవ అంటే మానవుని సంతోష పెట్టడం. మనిషిని సంతోష పెట్టాలంటే సంతోషం సగం బలం. అందువల్ల మనిషిని సంతోష పెట్టినా కూడా దేవుణ్ణి సంతోష పెట్టినట్టే మా నవ్వు సేవే మాధవ సేవ అంటున్నారు.
ఎంత బాగా చెప్పారంటే నిజంగా, అంటే చాలా మంది దానాలు చేసినా ధర్మాలు చేసినా కూడా దేవుణ్ణి సంతృప్తి పరిచారా అని చెప్పేసి అనుకుంటారు. బట్ హాస్యం ద్వారా కూడా దేవుని సంతృప్తి పరచాలన్న కొత్త ఐడియా అనేది మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను.
ఇప్పుడు కృతయుగం అంటే ధర్మము 4 పాదాల నడిచిన యుగం అండి. అక్కడ హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు నీ దేవు హరి అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగల నందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అన్నాడు. అంటే ఆ హిరణ్యకశిపుడు ఊరుకోలేదు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. మరి ఆ స్తంభం ఏమో సరిగా కట్టలేదేమో, ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చాడు. నరసింహస్వామి నిన్ను నలుచుకు తింటారా, చంపేశాడు. అంటే ఆ స్వామి అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు. అయితే స్వామికి కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడో మనకు మనం ఊహించుకోకుండా ఆ పరమాత్ముడే చెప్పాడు. ఎలాగంటే మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. మాసాలు మనకు 12 నెలలు ఉన్నాయి కదా, ఆ నెలల్లో నేను మార్గశిర మాసాన్ని అన్నాడు. రాబోతుంది, నెక్స్ట్ వస్తుంది.
అయితే మార్గశిర మాసంలో అందరు దేవుణ్ణి చూడొచ్చు అంటారా? అయితే మీ అభిప్రాయ ప్రకారం
మన మనస్సు ఉండాలి, మన జ్ఞాననేత్రం ఉంటే చూడొచ్చు. అది కూడా చెబుతాను మీకు సమాటగా, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరహ అన్నాడు. ఋతువులు ఉన్నాయి కదా మనకు, మూడు ఋతువు నాలుగు ఋతువులు ఉన్నాయి కదా, ఆ ఋతువుల్లో నేను వసంత ఋతువు అన్నాడు. ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు, అప్పుడు మనం చూడొచ్చా అని అడుగుతున్నాడు.
జ్ఞాననేత్రం కావాలంటే, జ్ఞాననేత్రం కూడా రావాలంటే ఏం చేయాలో చెప్పండి, నేను కూడా నెక్స్ట్ మాసం జూన్కి ట్రై చేస్తా.
ఇప్పుడే నేను చెబుతున్నాను వినండి, మీ దగ్గర పనిచేసే దేవికారెడ్డి గారు కూడా నా శిష్యురాలే, రహస్యం ఏం లేదు. మీ మైండ్ ఇండియా ఇండియా ఇన్ఛార్జ్ అయినా నేను చెబుతున్నా, ఒక శిష్యుడు నాకు నన్ను అడిగాడు, నేను అడిగాను ఆ శిష్యుడిని క్లాస్ లో, ఒరే నీకు దేవుడు కనపడితే నువ్వేం కోరుకుంటావురా అన్నాడు. అంటే వాడు వెంటనే ఇంత డబ్బు కావాలని కోరుకుంటాను సార్ అన్నాడు. నేను తిట్టేవాడిని, వెధవా దేవుడే కనపడితే డబ్బు అడగడం ఏంట్రా వెధవా, జ్ఞానం కోరుకోవాలి జ్ఞానము అన్నాను. వాడేమన్నాడు తెలుసా, సార్ ఎవరికి ఏది లేకపోతే అది వాళ్ళది కోరుకుంటారు సార్, నాకు డబ్బు లేదు కాబట్టి డబ్బు కోరుకున్నాను సార్, మీరు కావాలంటే జ్ఞానం కోరుకోండి అన్నాడు. అందువల్ల దేవుడు కనపడ్డా కూడా ఏం కోరుకోవాలనేది పెద్ద సమస్య. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్య మధ్యంచ భూతానాం అంతమేవచ అన్నాడు. గుడాకేశుడు అంటే అర్జునుడు, అర్జునుడు అర్జునుడు కరోనా టైంలో మనం అందరం దృష్టి పెంచుకున్నాం కదా భయంకరంగా, నేను కూడా తీసేసాను నా నెలలు పెంచాను. గుడాకేశుడు అంటే పెద్ద జుట్టు గలవాడు అని, కరోనా వచ్చినా ఇబ్బంది ఏం లేదు అలవాటు పడిపోయాడు అర్జునుడు. అహం ఆత్మ, నేను నేను ఆత్మను అని చెప్పాడు ఎవరిలో, సర్వభూతాశయ స్థిత అంటే అందరు ప్రాణుల్లో కూడా, మనుషులతో సహా ప్రాణులందరిలో కూడా నేను ఆత్మను అన్నాడు పరమాత్మ, వాళ్ళలో ఉన్నాను అని అన్నాడు. నాకు ఆది మధ్యము అంతము ఇవన్నీ ఏమీ లేవు అన్నాడు. అలాగే వేదానాం సామవేదోస్మి అన్నాడు, వేదాల్లో నేను సామవేదాన్ని అన్నాడు. దేవానాం అస్మి వాసవ అన్నాడు. మరి దేవతలు ఉంటారు కదా మనకు, ఆ దేవతల్లో నేను ఇంద్రుణ్ణి అన్నాడు, కరెక్ట్ చేసుకున్నాడు. ఇంద్రియాణం మనస్చాస్మి, పంచేంద్రియాలు ఉన్నాయి కదా మనకు, ఆ పంచేంద్రియాల్లో నేను మనస్సును అన్నాడు. ఇంద్రియాల్లో భూతానాం అస్మి చేతన అన్నాడు. మరి మనుషుల్లో ఒక ప్రాణశక్తి ఉంటుంది, ఆ ప్రాణశక్తి నేను అన్నాడు. చెప్పండి సార్.
సార్ ఇక్కడ నాకు ఒక డౌట్, ఇప్పుడు మనకు అంటే నా కలికాలం అని చెప్పేసి అంటారు, ఇట్లాంటి కాలాలు నాలుగు కాలాలు ఉన్నాయి కదా, అయితే ప్రతి కాలంలో దేవుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తారు అని చెప్పేసి అంటుంటారు. అంటే కేవలము ఇప్పుడు ద్వాపర యుగంలో కేవలం రాముడు, అది ఒక దేశం అయోధ్య దేశం ఒకటే ఉందా, వేరే వాళ్ళు ఎవరు లేరా, వేరే మనుషులు లేరా, నా యొక్క సందేహం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, మనం కలియుగంలో ఉన్నాం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, ఓన్లీ మనుషులు మాత్రమే ఉన్నాం, మరి దేవుడు కలియుగంలోకి ఎందుకు రాలేడు?
వచ్చాడు. అక్కడ రాక్షసులు లిమిటెడ్ కాబట్టి, తక్కువ మంది రాక్షసులు ఉన్నాడు కాబట్టి ఒక చోటకు వచ్చి సాగొట్టాడు. కలియుగంలో రాక్షసులు అసంఖ్యాకంగా ఉన్నారు, వాళ్ళ సాగొట్టాలంటే ఎక్కడికక్కడే తయారవుతున్నాడు. ఎక్కడికక్కడే కృష్ణ పరమాత్ముడు కూడా, దేవుడు భగవంతుడు కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి అన్ని చోట్ల కనిపిస్తున్నాడు. ఆ యుగంలోనే కాదు ఈ యుగంలో కూడా, ఎక్కడంటే అమ్మా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అమ్మాయ్య, దేవుడు ఉన్నాడు అనుకుంటావా లేదా, ఎక్కడున్నాడు? మనం ఇంటి ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని రాసుకుంటాం కదా, బివేర్ ఆఫ్ కుక్క ఉన్నది జాగ్రత్త అని. నేనేమంటున్నానంటే కుక్క ఎంత రక్షిస్తుంది, అందువల్ల బివేర్ ఆఫ్ గాడ్ అని రాసుకోవడం, దేవుడు ఉన్నాడు జాగ్రత్త.
చాలా మంచి మాట. అయితే ఇప్పుడు దేవుడు నమ్మని వాళ్ళు ఉంటారు, ఓకే అండి, మీరు అన్న మాట ప్రకారం దేవుడు ఉన్నారు జాగ్రత్త అని రాసుకుంటాము. కొందరు దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాస్తికులు ఉంటారు, దేవుణ్ణి పట్టించుకుని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇది కలియుగం అందులో రాక్షసులు ఎక్కువగా ఉండేయడం కాబట్టి, మళ్ళీ వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నాము?
నేను చెప్పేది వినండి దయచేసి, దేవుణ్ణి నమ్మితే 100 రూపాయల ప్రయోజనము, దేవుణ్ణి నమ్మకపోతే 1000 రూపాయల ప్రయోజనం. భగవద్గీతలో చెబుతున్నాను ఎందుకంటే, ఎందుకంటే ఏం చెప్పాడు విష్ణువుడు, విష్ణు పరమాత్మను ఏం చెప్పాడు, నా జయ విజయులు ఉన్నారు కదా గేట్ కీపర్స్ ఇద్దరు కూడా, మనందరం వీరభక్తులం కావచ్చు, వాడు పూజలు చేస్తాం పునస్కారాలు చేస్తాం, ఆ వాళ్ళకి ఆ జయ విజయులు పాపం వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు విష్ణు గేటు దగ్గర కూర్చునే వాళ్ళు ద్వారపాలకులు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే విష్ణు ఏం చెప్పాడంటే మీరు వీరభక్తి మార్గంలో వచ్చినట్టయితే భయంకరంగా పూజలు పునస్కారాలు చేసి నన్నే ధ్యానిస్తూ ఉంటే 7 జన్మల్లో మీకు మోక్షం ఇస్తాను. అట్లా కాకుండా వైరభక్తితోటి శత్రుత్వంతో కనుక వచ్చినట్టయితే నాతో యుద్ధం చేసి నన్ను చంపాలనే ప్రయత్నం చేసి నా మీద కక్షతో ఉంటే మీకు 3 జన్మల్లోనే మోక్షం ఇస్తానన్నాడు. చెప్పింది మన మన పురాణాలు చెబుతున్నావు కదా, ఇవి 3 జన్మల్లోనే మోక్షం ఇస్తానన్నాడు. ఈ జయ విజయులు వాళ్ళు ద్వారపాలకులు మేము 7 జన్మల వరకు ఆగలేము స్వామి, 3 జన్మల్లోనే మీరు లీనం కావాలి, విష్ణువులో లీనం కావాలన్న కావాలి, మేము మోక్షం కావాలి మాకు అని చెప్పి వైర మార్గంలోకి వచ్చారు. అక్కడ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసుడు వీళ్ళందరూ కూడా వీరభక్తులు నిజానికి, కానీ తొందరగా భగవంతుడికి లీనం కావడానికి చేరుకోవడానికి మోక్షం కోసము వాళ్ళు ఈ మార్గం ఎంచుకున్నారు. కాబట్టి నాస్తికులు కూడా వాళ్ళు జయ విజయులు టైప్, దేవుడితో పోరాడి తొందరగా దేవుడిలో లీనం కావాలనుకునే వాళ్ళు. అందులో రాక్షసులు
వాళ్ళు మర్చిపోతున్నారా, జనం మర్చిపోయి అర్థం అవ్వట్లేదు.
ఏమండి రాజు గారు,
వాళ్ళు ఎలా నాస్తికులు తొందరగా దేవుణ్ణిలో లీనం అవ్వాలి అని అనుకుంటున్నారు కదా, అది వాళ్ళకి తెలిసి అనుకుంటున్నారా తెలియక అనుకుంటున్నారా?
కొన్ని మనం తెలిసి చేస్తాం, కొన్ని
ఎందుకంటే పదే పదే దేవుడు లేరు లేరు అంటుంటారా అండి, ఎలా అని చెప్పేసి?
దేవుడు లేడు లేడు అంటే ఉన్నాడని గట్టి నమ్మితేనే కదా లేడు లేడు ఎందుకనాలి? లేడు అనే మాట వచ్చిందంటే ఉన్నాడు అని అనుకోబట్టే వస్తుంది. మన ముత్తాత ఉన్నాడా లేడా చెప్పండి, మన ముత్తాత ఉన్నాడా లేడా?
ఉన్నాడు.
మరి మనం చూపించగలమా, మనం చూపించగలమా, మీరు చూపించగలరా, నేను చూపించగలమా? చూపించలేము,
చూపించలేము.
దేవుడిని కూడా మనం చూపించలేము. మనం జూమ్ ఓపెన్ చేసాము, జూమ్ ఓపెన్ చేయాలంటే కొంత నాలెడ్జ్ ఉండాలి కదా టెక్నికల్ గా,
తప్పదు కదా.
అట్లానే దేవుణ్ణి చూపిస్తారని తేలిక కనపడ్డు, దానికి కొంత కృషి ఉండాలి. వాళ్ళు కృషితో దేవుణ్ణి చూశారు ఇంతకుముందు వాళ్ళు. నేను కృషితో చూడవచ్చని చెబుతున్నాను, కృషి
ఓకే,
వాళ్ళు కృషి చేశారు, నేను కృషి చేస్తున్నాను అంతే.
సరే అండి,
దేవుణ్ణి చెప్పండి.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మన ఇంటి దగ్గర అదే గుడిలో ఉంటాడు, తిరుపతిలో అదే అవతారంలో అదే ఆకారంలో ఉంటాడు, మరి ఎందుకు అంతమంది భక్తులు తిరుపతి
రాజు
వెళ్ళి సమర్పించి కొండలు ఎక్కడము, అదేదో ఎక్కడ మొక్కుకుంటే?
అవును, ఎక్కడైనా మొక్కవచ్చు, ఎక్కడైనా
సేమ్ పుణ్యం వస్తుంది కదా, మనం అంత దూరం వెళ్ళి అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని.
ఎక్కడైనా తినవచ్చు, ఎక్కడైనా హోటల్లో తినవచ్చు, ఇంకెక్కడైనా తినవచ్చు, ఇంటికి వెళితేనే తింటేనే సంతృప్తి ఎందుకు కలుగుతుంది? అది దేవుడి ఇల్లు. దేవుడికి ఒక ఇల్లు ఉంటుందా అంటే దేవుడికి కూడా ఉంటుంది. మృగరాజు అరణ్యం మొత్తానికి రాజు అయినప్పటికీ కూడా, మీరు రాజు గారు చెబుతున్నారు, అరణ్యం మొత్తానికి రాజు అయినప్పటికీ కూడా ఆ సింహం కూడా ఒక గుహలో ఉంటుంది కదా. అట్లాగా దేవుడికి కూడా ఒక చోట ఉంటాడు. లేకపోతే ఇవన్నీ అశ్వత్థాం అశ్వత్థ అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో మునిహి అని అశ్వత్థ వృక్షాన్ని అన్నాడు. అన్ని చెట్లలో నేను అశ్వత్థ వృక్షాన్ని అన్నాడు. అలాగే దేవర్షుల్లో నారదుడు అన్నాడు. నారదుడు నిజానికి శ్రీకృష్ణ పరమాత్ముడికి సత్యభామకు మధ్య లిటిగేషన్ పెట్టేవాడు, ఆయన కలహా భోజనుడు. ఆయన నేను నారదుడు అన్నాడు. పాండవుల్లో నువ్వు ఎవరివి అంటే, పాండవుల్లో నేను అర్జునుడిని అన్నాడు. మరి తను అర్జునుడై ఉండి మరి ఇంకో అర్జునుడికి చెప్పాడు కదా భగవద్గీత అంటే, అందరిలో ఉంటాడు పరమాత్మ, కానీ మనకంటూ ఒక అడ్రస్ ఉంటుంది, అది ఆయన అడ్రస్. అది మీరు అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపట్ల మన దేవుడి పిన్ కోడ్ ఎప్పుడో మనకు పోతన చెప్పాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం, ఆ మూలం అంటే మెయిన్ బిల్డింగ్ అన్నమాట, మూల కార్నర్ అని కాదు, ఆ మూల బిల్డింగ్ లో, ఆ ప్రధానమైన బిల్డింగ్ లో నేను ఉంటానన్నాడు. అందువల్ల ఆ దేవుడికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. అందువల్ల మనము మనకు మన కలియుగంలో దేవుడు తిరుపతిలో వెలిశాడు, తిరుపతిలో వెలిశాడు. నేను తిరుపతి గురించి అడిగారు, తిరుపతి
చాలా మందికి తెలియదు.
చెప్పండి.
ఇది చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. నిజంగా అంటే నాకు కూడా తెలియదు, నాకు కూడా చిన్న సందేహం ఉండే. బట్ ఇప్పుడు మనకి ఎలాగైతే ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో దేవునికి కూడా పర్మనెంట్ అడ్రస్ లాంటిది వాళ్ళు ఉండే గుళ్ళు అని చెప్పేసి నిజంగా నేను చాలా బాగా నేర్చుకున్నాను.
హెడ్ క్వార్టర్స్ అన్నమాట, హెడ్ క్వార్టర్స్ మన మనస్సు ఉండే క్వార్టర్స్.
తెలుసుకున్నారు. ఓకే,
అందువల్ల మనము మీరు సంతృప్తి చెందకపోతే ఇంకా అడగొచ్చు.
ఇంకోటి, ఇప్పుడు మామూలుగా బ్రహ్మ రాసిన రాతని ఎవరు తెరపలేరు అంటుంటారు. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎందుకు మధ్య తరగతిలో పుట్టాను అని చెప్పేసి అనిపిస్తుంది, నేను ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కాలేదు అనిపిస్తుంది. అదేదో బ్రహ్మ నాకు ఐఏఎస్ ఐపీఎస్ రాసి పెడితేనే నేను ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అవుతానా, లేకపోతే అది మన చేతిలో ఉంటుందా? ఇది ఒక చిన్న సందేహం అండి నాకు. నిజంగా బ్రహ్మ రాతని రాసి పెడతాడా లేదా?
బ్రహ్మ రాసి పెడతాడు, మనం చేతితో చేసే పని కూడా బ్రహ్మ రాసిన దాంట్లో భాగమే. ఇవాళ మీరు నాకు యాంకరింగ్ చేయడం కూడా బ్రహ్మ రాసిన రాతలో భాగమే.
ఓకే,
బ్రహ్మ నిర్ణయిస్తాడు. నుదుటను వ్రాసిన వ్రాత మార్చగలమే, 100 ఏళ్ళు చింతించిన మన 100 సంవత్సరాలు మనం దాని గురించి దిగులు పడ్డా కూడా నుదుటన్ ఈ నుదుటి మీద రాసిన రాతను మనం మార్చలేము. మన అందరూ దేవుళ్ళే కదా, మరి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఆదాయం వస్తుంది, శివుడికి ఎక్కువ ఆదాయం ఎందుకు రాలేదని అడిగారు నన్ను హాస్యావధానం. వెంకటేశ్వర స్వామికి ఆదాయం వస్తుంది ఎక్కువ, మరి శివుడి ఆలయంలో ఎందుకు రాదని అడిగారు. నేను చెప్పాను దేవుళ్ళ మధ్య లిటికేషన్లు పెట్టద్దు కానీ వెంకటేశ్వరంలో విష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు కూడా ఉన్నాడు కదా, వెంకట ఈశ్వరుడు. కాబట్టి విష్ణు ఆదాయము శివుడి ఆదాయం రెండు వస్తాయి అని న్యూజెర్సీ అమెరికా. నేను 9 దేశాలకు వెళ్ళానండి రాజుగారు, అందులో అమెరికా కూడా వెళ్ళాను. అమెరికాలో న్యూజెర్సీలో హాస్యావధానం చేస్తుంటే అడిగారు, మరి దేవుడికి అన్ని దిక్కులు ఒకటే కదండి, అన్ని దిక్కులు కూడా దేవుడివే కదా, దిగంబరుడు అని కూడా అంటారు, అంటే దిక్కులే అంబరంగా కలిగిన వాడు, బట్టలుగా కలిగిన వాడు. మరి అన్ని దిక్కులైనప్పుడు మనమేమో తూర్పుకు తిరిగి దండం పెడతాము, దేవుడేమో పడవటి వైపు ఎందుకు తిరుగుతాడు మన పూజా మందిరాల్లో, దేవుడు వెస్ట్ వైపు చూస్తుంటాడు అని అడిగారు. అడిగితే నేనేం చెప్పానంటే, డబ్బులున్న భక్తులందరూ కూడా వెస్ట్ లోనే ఉన్నారు, పశ్చిమ దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో. అందువల్ల డబ్బున్న భక్తుల వైపే కదా దేవుడు కూడా చూసేది, అందువల్ల వెస్ట్ వైపు చూస్తుంటాడు దేవుడు, మనమేమో ఈస్ట్ వైపు చూస్తుంటాము. దేవుడికైనా దెబ్బే గురువు అంటారు కానీ దేవుడికైనా డబ్బే గురువు అన్నాను సరదాగా.
అంటే ఆ కాలంలో కూడా డబ్బులు ఉండేనా అండి? ఇప్పుడు మన దగ్గర అంటే గాంధీ తాత ఉండే ఆ కాలంలో నోట్లు అలాంటివి ఏమైనా ఉండేనా? ఇప్పుడు మన దగ్గర అంటే నోట్ల మీద గాంధీ తాత ఉన్నారు కదా.
అవును, అక్కడ బ్రహ్మ తాత ఉంటాడు, ఆ నోట్ మీద బ్రహ్మ తాత ఉంటాడు. అంటే నాణ్యాలు ఉన్నాయి, నాణ్యాలు కూడా ఉన్నాయి ఉండేవి, ఆ మాట కూడా నాణ్యం కావచ్చు. నేను నీకు సర్వీస్
చూసారా
ఏమండి,
మీరు ఎప్పుడన్నా చూసారా బ్రహ్మతాత ఉన్న నోట్లు అని?
బ్రహ్మతాత నోట్లు అంటే కాగితాల్లో ఉండదు, మాటల్లో పూర్వము మనం సర్వీసెస్ నేను నీకే పని చేస్తాను నువ్వు నాకు పని చేయమని డబ్బులు లేని రోజులు అవే ఉండేవి. నా చిన్నప్పుడు కూడా బియ్యం తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే కొట్లో, వాడు మనకు కావాల్సినవి ఇచ్చేవాడు ఉప్పుపప్పులు, వస్తు వినిమయ పద్ధతి అంటారు, బార్టర్ సిస్టమ్. అప్పుడు డబ్బులు లేవు, 20-70 సంవత్సరాల నుంచి డబ్బులు ఎక్కువ కానీ అంతకుముందు ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం, ఒక సర్వీస్ చేసి ఇంకో సర్వీస్ తీసుకోవడం, దేవుడికి మనం దండం పెడతాము, దేవుడు మనకు ఆశీర్వదించి ఏదో పని అయ్యేటట్టు చేస్తాడు. దీంట్లో డబ్బే ఉంది, ఆన్లైన్ సిస్టమ్ కనిపెట్టింది కూడా భగవంతుడే, మనం కాదు. మనం ఇట్లా దండం పెడితే దేవుడికి ఎట్లా చేరుతుంది చెప్పండి? మనం పూజ చేస్తాము, ఆ దేవుడికి ఎట్లా చేరుతుంది? అంత ఆన్లైన్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది.
ఓకే, అయితే ఇప్పుడు మన మాటలు మనం గుళ్ళోకి వెళ్ళి కోరుకుంటాం కదా అండి, దేవుడు నిజంగా వింటారంటారా?
మనం సరిగ్గా చెబితే వింటాడు.
ఓకే,
పిల్లలు
అంటే మీ పిల్లలు ఎలాంటి పద్ధతిలో చెప్పాలంటారు?
అది దేవుడికి నచ్చే పద్ధతిలో చెప్పాలి.
అది కాస్త
భార్య భర్తకు నచ్చే పద్ధతిలో చెబితేనే కొత్త చీర కొనిస్తాడు, కొత్త నగలు కొనిస్తాడు,
ఓకే
ఇవన్నీ మీకు అనుభవంలోకి వస్తాయి కొన్నాళ్ళకు పూర్తిగా. ఒక ఆయన నేను అన్నాను ఆ మధ్య, ఏమండి ఒక ఫ్రెండ్ కనపడ్డాడు, కనపడితే నేను చెప్పాను ఏంట్రా ఎట్లా ఉన్నామంటే దిగులుగా ఉంది మా ఆవిడ కంట్లో నలుసు పడ్డది అందువల్ల 200 రూపాయలు ఖర్చు అయింది ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారన్నాడు. నేనన్నాను నువ్వు అదృష్టవంతుడిరా, మీ ఆవిడ కంట్లో నలుసు మాత్రమే పడ్డది 200లే ఖర్చు అయింది, మా ఆవిడ కంట్లో పట్టు చీర పడింది ఖర్చు అయింది అన్నా. ఒక ఆవిడ వాళ్ళ ఆయనతో అన్నది ఏమండి చూసారా వాళ్ళ ఆయన చూడండి పక్కింటి ఆవిడ ఆయన పక్కింటి ఆయన చూడండి వాళ్ళ ఆయన ఆవిడకు 10,000 రూపాయల పట్టు చీర కొట్టి కొనిచ్చాడండి, బ్రహ్మాండంగా చూపించింది ఆవిడ పట్టు చీర 10,000 రూపాయలు పెట్టి కొన్నాడు అని చెప్పింది. అంతే అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు కూడా నాకు కొనిమని అర్థం. వీడు ఏమన్నాడు తెలుసా, నేను వాళ్ళ ఆయన కంటే ముందే అన్న అడిగారు నీ పట్టు చీర కొనిస్తానని పక్కింటి ఆవిడ్ని, ఆవిడ ఒప్పుకోకపోతే నేనేం చేసేదన్నాడు.
పాపం అలా బుక్ అయిపోయాడు.
అందువల్ల మనము ఎదుటి వాళ్లకు నచ్చ చెప్పేటప్పుడు నచ్చ చెప్పి చెప్పి వాళ్ళకి ఇష్టమైనట్టు చెప్పాలి.
ఓకే
ఒక ముగ్గురు వ్యక్తులు ముగ్గురు మనుషులు బ్యాంకుకి వచ్చారు లోన్ కోసం. లోన్ కోసం వచ్చి ముందు మొదటి వాడు వెళ్ళాడు లోపలికి, వెళ్ళి ఏమన్నాడంటే సార్ సార్ నీకేం కావాలంటే సార్ సార్ నాకు 5 లక్షల లోన్ కావాలండి అన్నాడు. ఎందుకు అని అడిగాడు దేవుడు అది అక్కడ బ్యాంక్ మేనేజర్. ఏంటంటే నేను దేవతా విగ్రహాలు తయారు చేసుకుంటానండి, మీరు 5 లక్షలు లోన్ ఇస్తే నేను విగ్రహాలు తయారు చేసుకుంటాను, ప్రతి విగ్రహంలో కూడా మీ ముఖాన్ని చూసుకుంటాను సార్ అన్నాడు బ్యాంక్ మేనేజర్. చాలా సంతోషపడి 5 లక్షలు ఏం సరిపోతాయ్యా, 10 లక్షలు తీసుకో, దేవతా విగ్రహాలు తయారు చేసినప్పుడు తీసుకోవయ్యా 10 లక్షలు దాన్ని ఏముంది బ్యాంకు డబ్బులు అన్నాడు. సరే రెండో బయటకు వచ్చాడు, రెండో వాడికి చెప్పాడు, రెండో వాడు లోపలికి వెళ్ళాడు. వాడు ఏం కావాలయ్యా నీకంటే నేను యాపిల్ తోట పెంచుతానంటే నాకు 3 లక్షలు లోన్ కావాలని, మీరు లోన్ ఇస్తే అంటే మొదటి వాడిని కనుక్కున్నాడు వాడు ఏమని అడిగాడు ఏం చెప్పాడు, మీరు 3 లక్షలు కనుక నాకు లోన్ ఇస్తే ప్రతి యాపిల్ పండులో కూడా మీ ముఖాన్ని చూసుకుంటానండి అన్నాడు మేనేజర్. వాడు ఇంకా సంతోషపడి 3 లక్షలే సరిపోతాయి 5 లక్షలు తీసుకో అన్నాడు. వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు బయటికి. మూడో వాడు అడిగాడు ఇద్దరిని కనుక్కోడు ఇదా టెక్ని కనుక్కున్నాడు. వాడు మూడో వాడు లోపలికి వచ్చాడు బ్యాంక్ మేనేజర్ దగ్గర వచ్చి అడిగాడు సార్ ఏం కావాలని కంటే నేను ఒక పందుల పెంపకం కేంద్రాన్ని పెట్టుకుంటానండి, మీరు 4 లక్షలు లోన్ ఇచ్చినట్టయితే ప్రతి పందిలో కూడా మీ ముఖాన్ని చూస్తానండి అన్నాడు, ప్రతి పందిలో కూడా మీ ముఖాన్ని చూస్తానండి, గెట్ అవుట్ రాస్కెల్ అన్నాడు. వాడు చెప్పింది ఒకటే, వీడు చెప్పింది ఒకటే.
అవును ఇతను చెప్పింది ఒకటే,
వాడు మొహం చూసుకుంటాడు వీడు మొహం చూసుకుంటాడు అంతే కదా.
అంతే
కానీ దీన్ని వాడు ఇరిటేట్ చేసింది, వాడిని కోపం తెప్పించింది, సంతోషపెట్టింది. అందువల్ల దేవుణ్ణి కూడా మనం సంతోష పెట్టేటట్టు ఉండాలి.
ఓకే
మన మాటలు అట్లా ఉండాలి, మన కీర్తనలు అట్లా ఉండాలి, మన స్తోత్రాలు అట్లా ఉండాలి, మన దండకాలు అట్లా ఉండాలి, మన పూజలు అట్లా ఉండాలి, మన పురస్కారాలు అట్లా ఉండాలి, మన ప్రవర్తన అట్లా ఉండాలి, మన మనస్సు అట్లా ఉండాలి.
శంకర్ నారాయణ గారు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, యాక్చువల్ గా ఇంకా చాలా మాట్లాడాలి, చాలా ఈవెన్ చాలా విషయాలు తెలుసుకోవాలి మీ వల్ల. నేను 2-3 విషయాలు అయితే ఈరోజు డెఫినెట్ గా తెలుసుకున్నా. అండ్ ఒక సాంగ్, ఒక మంచి సాంగ్ తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. అప్పటి వరకు ఒక బ్యూటిఫుల్ సాంగ్
మీకోసం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్ ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్యూంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
What's up my crazy listeners and crazy callers? Andaru manchiga unnara? Nenu mi express Raja Shashank vachestuna malli rachalepinike mind media mana antar media la the voice of nation anukuntu. Iga same crazy topic lu crazy answer lu crazy metro punch lu are ek se ek joke lu teeskoni iga mottam craziness tho edadi gap tarata craziness ane medicine tho mee munduku vachestunna Monday, Wednesday and Friday 7:30 p.m. to 8:30 p.m. Indian Standard Time, ante 7 a.m. to 8 a.m. Pacific Standard Time. Late enduku download chesukondi mana Mind Media app ni. Iga all mix of fruit juice jenike US nunchi aithe 484-364-3471, India nunchi aithe 988-555-5672, Skype nunchi aithe mind.media ane user tho call chesukochu.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మై ఇండియా. ఇది ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయుల స్వరం. భారతీయుల యొక్క స్వరాన్ని వినిపించడానికి మై మీడియా ప్రతి ఒక్కరి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ లైవ్ ను కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మళ్ళీ మన డిస్కషన్ కి వెళ్ళేద్దాం. శంకర్ నారాయణ గారు
చెప్పండి సార్.
మనం ఇప్పటి వరకు చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము. ఇంకో విషయము, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, విశ్వేశ్వరుడు శంకరుడు కాశీలోనే ఉంటాడు, వేరే అంటే నిజంగా కాశీలోనే ఉంటాడా, వేరే ప్లేస్లలో కూడా ఉంటాడా శివుడు? అండ్ అక్కడ అఘోరాల మధ్యలోనే ఎందుకు ఉంటాడు? నిజంగా అఘోరాలు అనే వాళ్ళు ఉంటారా? చాలా మంది అంటుంటారు అఘోర వాళ్ళు మాంసాన్ని తింటుంటారు, పుర్రెని తింటుంటారు మనిషి యొక్క అది అని చెప్పేసి. ఎందుకంటే శివుణ్ణి మనం కొలిచేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తాము, మళ్ళీ అఘోరాలేమో నాన్ వెజ్ మాంసాహారం ముడతారు. ఇది దేవునికి ఎలా చెందుతుంది అంటారు?
అంటే ఏమండి రాజుగారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. ధర్మ వ్యాధుడు అని ఆయన మాంసపు అమ్మేవాడు, అంతే మాంస ముక్కల్ని అమ్మేవాడు, మహాభక్తుడు. ఎవరి సహజ సిద్ధమైన పద్ధతిలో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, అంటే అది వాళ్లకు సహజంగా వచ్చే శక్తి, సహజంగా అలవాటైంది, సహజంగా జన్మరీత్యా అలవాటైంది, వాళ్ళ జీవనరీత్యా అలవాటైంది. వాటి ద్వారా చేస్తున్న అఘోరాల గురించి నేను అఘోరాను కాదు, ఘోరమైన వాడినే కానీ అఘోరాను కాదు నేను. అయితే మరి దేవుడు, దేవుణ్ణి పూజించేవాళ్ళు పరమశివుడి గురించి మీరు చెబుతున్నారు. పరమశివుడి భక్తుల్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు కూడా ఉన్నారు.
అవును,
రాక్షసులు కూడా ఉన్నారు కదా, దుర్మార్గులు కదా రాక్షసులు. రావణాసురుడిని మనం తిడతాం, రావణాసురుడు గొప్ప శివభక్తుడు, శివతాండవ గొప్ప తాండవం చేసిన వాడు కదా. రాక్షసుడు గొప్ప శివ, రావణాసురుడు గొప్ప శివభక్తుడు, భస్మాసురుడు దుర్మార్గుడు, అందరినీ భస్మం చేసేవాడు, వాడేమో శివభక్తుడు. అందువల్ల శివుడు ఏంటంటే బోళా శంకరుడు, అన్ని రకాల వాళ్లను కూడా భక్తులుగా చేసుకునే మహాత్ముడు, మహాదేవుడు ఆయన శివుడు అనమాట. అందువల్ల శివుళ్లలో ఎవరి పద్ధతి వాళ్ళ దేవుళ్లలో శివుడు అందరినీ ఎటువంటి వాళ్ళనైనా సరే వాళ్లను కూడా భక్తులుగా చేసుకోగలిగిన మహాదేవుడు. అందువల్ల వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు అంతే. శ్రీశ్రీ శ్రీశ్రీ చెప్పాడు, ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా అని, అందరికి అతీతమైంది ఒక శక్తి ఉందా లేదా అని. చలం గారు గొప్ప రచయిత, చలం గారు ఆయన మొదట్లో చాలా స్వేచ్ఛాయుతంగా రాసేశాడు. ఆయన చివరకు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందారు, అరుణాచలానికి వెళ్ళి అక్కడ లొంగారు. చంపాడు. ఏమండి, తెలుగు నాట భక్తి రసం చెప్పలుగా పారుతోంది, డ్రైనేజ్ స్కీము లేక డేంజరుగా మారుతుంది అన్నాడు ఒక కమ్యూనిస్ట్ కవి గజ్జల మల్లారెడ్డి గారు. ఆయన చివరు సాయిబాబాను పూజించారు. అందువల్ల మన జీవితంలో కూడా మీకు ఇంకో విషయం కూడా చెబుతున్నా నేను. నేను 30 ఏళ్ల క్రితము నాస్తికుల పత్రిక ఎడిటర్ గా చేశాను. చార్వాక అనేది చాలా గొప్ప పత్రిక, నాస్తికులకు సంబంధించి చాలా పాపులర్ మ్యాగజైన్, దానికి ఎడిటర్ గా చేశాను. నేను ఇప్పుడు భక్తుడిగా మారాను. అందువల్ల మన జీవన పరిణామ సిద్ధాంతం, మనిషి కోతి నుంచి పరిణామం చెంది మనిషి అయ్యాడంటారు కదా, అవును కదా, కోతి మనిషిగా మారాడని కదా. మనిషి మనిషిగా ఉన్నా కూడా తన లోపల ఉన్న గుణాలు కొన్ని మారిపోయి దేవుడి వైపు మార్గం గనక వెళ్ళినట్టయితే, ఆ మార్గంలో వెళ్ళినట్టయితే అది కూడా ఒక పరిణామ సిద్ధాంతమే, పరిణామమే. తర్వాత లాస్ట్ లో అర్జున పరిణామ యోగం అని, అది కూడా లాస్ట్ చాప్టర్, అది అర్జున పరిణామ యోగం, అర్జునుడు ఎలా మారాడు అని. ఆ దేవుడి దయ వల్ల, దేవుడి దర్శకత్వం వల్ల, దేవుడి అనుగ్రహం వల్ల, దేవుడి మార్గదర్శకత్వం వల్ల అర్జునుడు అలాంటి వాడు అయ్యాడు, దానికి ఉన్ముఖుడు అయ్యాడు, ధర్మ సంరక్షణ చేశాడు. అందువల్ల ఇవాళ మనం ఏమిటనే రేపు చెప్పండి.
భగవద్గీత గురించి అంతా తెలుసు కదా, ఎప్పుడో ఆల్రెడీ ఏమేమి జరగబోయేది కూడా కృష్ణ పరమాత్ముడికి తెలుసు, యుద్ధం ఎలా రాబోతుంది, ఎవరెవరు చనిపోతారు. అభిమన్యుడు ఓకే, తర్వాత అర్జునన్ కుమారుడే అభిమన్యుడు. మరి అభిమన్యుడు తన బామ్మర్ది, మరి తను చనిపోతాడని కృష్ణుడికి ముందే తెలుసా, తెలిసి ఎందుకు ఆపలేకపోయాడు?
వాటి గుర్తుపెట్టుకోండి, అసలు ఆయన రాయబారం చేశాడు కదా, కృష్ణ రాయబారం.
అవును,
కృష్ణుడు పాండవులకు కౌరవులకు మధ్య రాయబారం చేశాడు. అంటే దుర్యోధనుడు ఒక పక్కన, తర్వాత అర్జునుడు ఒక పక్కన, పాండవుల ప్రతినిధిగా అర్జునుడు, కౌరవుల ప్రతినిధిగా దుర్యోధనుడు వచ్చాడు. ఆ రాయబారం ఫీల్ అవుతుంది కృష్ణ పరమాత్మ తెలుసు కదా, అయినా శ్రమ తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఒక ప్రయత్నం చేయాలి, ఒక అవకాశం ఇవ్వాలి. గురి వేసే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు, లాస్ట్ కోరిక ఎంత చెప్పమంట. అందువల్ల ఆ దుర్యోధను కూడా ఒక పరీక్షించాడు అంతే. ఆ ఏమన్నాడు, నేను గాని నాతో సమానమైన సైనికులు గాని ఎవరు కావాలి అంటే, అర్జునుడేమో నువ్వు ఉంటే చాలన్నాడు, నంద కుమార యుద్ధమున నా రథమందు వసింపమయ్యా అన్నాడు. నువ్వు నా రథంలో ఉంటే చాలు. అర్జునుడు కృష్ణుడు ఏం చెప్పాడు, నేను యుద్ధం చేయనన్నాడు, ఆయుధమును ధరింపను అని అగ్గముగా ఒక పట్ల ఊరకే సాయం చేయువాడు అన్నాడు. నేను నా సైన్యాన్ని ఇవ్వను, నా సైన్యం వేరే వైపు ఉంటుంది, నేను కూడా యుద్ధం చేయను, కనీసం ఆయుధం కూడా పట్టుకోను, ఆయుధమును ధరింపను అని అంటే యుద్ధం అన్నమాట. అని అగ్గముగా ఒక పట్ల ఊరకే సాయం చేయువాడు అన్నాడు. అంటే మరి ఏం, నీకు సాయం చేయడు కృష్ణుడు, సాయం చేయడు, యుద్ధం చేయడు. ఆయన కృష్ణుని ఎందుకు ఎంచుకున్నాడు, కడమ ఈతని పాలకు పాండునందన అన్నాడు. కోరుట బాలుట గొప్పు ముందుగా అన్నాడు. కోరుకోవడం అనేది ముందు బాలుడికి ఛాన్స్ ఇవ్వాలి, చిన్నవాడికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి వాడికి ఛాన్స్ ఇస్తాను అర్జునుడికి అన్నాడు. అంటే అర్జునుడు ఏం కోరుకున్నాడు, నువ్వు కావాలన్నాడు. అంటే పరమాత్ముడే మన వెంట ఉంటే ఏది లేకపోయినా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు, మన లక్ష్యాన్ని సాధించవచ్చు, విజయం సాధించవచ్చు. అర్జునుడిని విజయుడు అన్నారు, అంటే విజయుడు అయిపోతాడు, ధర్మం గెలుస్తుంది కాబట్టి పరమాత్ముడిని దగ్గర కావాలని కోరుతాడు. అందువల్ల ఇవన్నీ కూడా అవి దైవ నిర్ణయాలు. ఆ దైవ నిర్ణయాలన్నీ కూడా అన్ని పూర్తిగా ఉండవు, పూర్తిగా ఒకళ్ళకి అనుకూలంగా ఉండవు. ఏది ధర్మమో ఏది అధర్మమో ఆ భగవంతుడు నిర్ణయించి కొన్ని అనుకూలంగా చేస్తాడు, కొన్ని ప్రతికూలంగా చేస్తాడు. అందువల్ల దాన్ని మనము ఇది ఎందుకు చేయలేదు అనుకోము. అన్ని కూడా లీలలు అంటే అవే అన.
ఓకే, ఇప్పుడు కృష్ణలీలలో కృష్ణునికి దాదాపుగా 16,000 మంది గోపికలు ఉన్నారు అని చెప్పేసి అంటుంటారు, ఇద్దరు బాల్యాలు అంటుంటారు. ఇదే భగవద్గీతలో తీసుకొస్తే 18 అధ్యాయాలలో ఎక్కడ కూడా రుక్మిణి గాని రాధా పేర్లు అనేది వాడరు. ఎందుకు భగవద్గీతలో? ఎందుకంటే ప్రతి పురుషుడు వెనుక విజయం వెనుక స్త్రీ ఉంటది అంటారు కదా, అలాంటప్పుడు కూడా మరి రుక్మిణి సత్యభామ కూడా చాలా విషయాల్లో కృష్ణునికి తోడుగున్నారు. మళ్ళీ భగవద్గీతలో ఎందుకు ప్రస్తావించలే వాళ్ళ పేర్లు? ఇది నా యొక్క డిమాండ్.
ఆడవాళ్లను యుద్ధానికి తీసుకెళ్ళటం అనేది మన సంప్రదాయం కాదు. సహజంగా వాళ్ళు పక్కన ఉండి పోరాడితే తప్ప, సహజంగా వాళ్ళు పక్కన ఉండి వాళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్తుంటే ఎవరన్నా దొంగ వాళ్ళని అటాక్ చేస్తే భార్య కూడా అటాక్ చేస్తుందేమో, కానీ యుద్ధానికి ఆడవాళ్లను తీసుకెళ్ళటం అనేది మన సంప్రదాయం కాదు. అదొకటి. కృష్ణ పరమాత్ముడు తనే యుద్ధం చేయను అన్నప్పుడు తను చేయకుండా భార్యను ఆ రుక్మిణిని కానీ సీత సత్యభామను కానీ చేయిస్తాడా? తనే చేయనన్నాడు కదా, తనే దూరంగా ఉంటానన్నాడు. అలాంటి వాళ్ళని తీసుకున్నాడు. చివరకు ఏమండి, అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు చెప్పిన గీత అది ప్రపంచం నుదుట మీద రాసిన గీత. ప్రపంచం నుదుట మీద రాశాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, నీ పని వరకు నువ్వు చెయ్యి, ఫలితం గురించి నువ్వు ఆలోచించవద్దు, అది నాకు వదిలేయమన్నాడు. అందువల్ల ఆయన ఏమన్నానంటే, నేను మీరు 16,000 మంది గోపికలు అన్నారు కదా, ఆయనను గోపికా వల్లభుడు అంటారు కదా కృష్ణ పరమాత్ముని, నేను అన్నాను గోపికా వల్లభుడు అన్నాను. ఆయనకున్న ఓపిక ఎవరికీ ఉండదు, గోపికా వల్లభుడు. ఆయన ఇంట్లో ఒక భార్యతోనే ఇబ్బంది పడుతుంటారు జనము. ఆయన 16,000+8 అష్ట భార్యలు, మరి తట్టుకోవడం ఎంత కష్టము. చాలా మంది ఇంకో విషయం చెబుతున్నాను రాజుగారు, మీరు ఒక ప్రశ్న వేశారు చూస్తున్నాను. మనం చాలా మంది ఏమనుకుంటామంటే, రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆయన దేవుడు కదా, కృష్ణుడు బహుపత్ని వ్రతుడు, ఎంత అనేక పత్ని వ్రతుడు, ఎంతమంది భార్యలు మన అకౌంట్ చేయడం కష్టం, కంప్యూటర్ కావాలి, కాలిక్యులేటర్ కావాలి. మరి రాముణ్ణి పూజిస్తాం మనం, కృష్ణుణ్ణి పూజిస్తాం, కానీ కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురువు ఎవరు అంటే కృష్ణుడు అంటాం. మరి కృష్ణుడు ఎందుకు జగద్గురు అయ్యాడు? మరి ఒక్క భార్య ఉన్నవాడు శ్రీరామచంద్రుడు, ఎక్కువ మంది భార్యలు ఉన్నవాడు శ్రీకృష్ణుడు
జగద్గురు.
మరి వీళ్ళల్లో మరి రామకృష్ణ అని పేరు పెట్టుకుంటే వాడు ఒకరిని చేసుకోవాలా ఎక్కువ మంది చేసుకోవాలా?
ముగ్గురిని
చేసుకోవాలి. మరి ఏం చేస్తాడు వాడు? అయితే నేను చెబుతున్నాను వినండి, రాముడు చెప్పిన కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం ఒకటే. అదేంటంటే, ఒక్క భార్య చేసుకుంటే ఎంత సుఖమో రాముడు నిరూపించాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న శ్రీరామచంద్రుడి నాన్న దశరథుడు ముగ్గురు భార్యలను చేసుకోవడం వల్ల దశరథుడు ఎన్ని కష్టాలు పడ్డాడో శ్రీరామచంద్రుడు కళ్ళారా చూసాడు. మనం వింటున్నాం కానీ చదువుతున్నాం కానీ కళ్ళారా చూసిన వాడు శ్రీరామచంద్రుడు. అట్లా చేసుకుంటే తనెంత ఇబ్బంది పడతాడో, ప్రపంచానికి ఎంత కష్టమో తెలుసుకున్నవాడు కాబట్టి శ్రీరామచంద్రుడు ఏకపత్ని. మరి కృష్ణుడు పద్ధతి ఏమిటంటే, ఎక్కువ మందిని చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కృష్ణుడు నిరూపించాడు. సత్యభామ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన.
ఓకే,
సత్యభామ వల్ల ఇబ్బందులు పడ్డాడు కదా కొన్ని. ఆమె ఆ ఎడవ కాలితో తన్నిందని ఉంది కావ్యంలో, పారిజాత భరణంలో తొలగంద్రోచే లతాంగి. మరి అలాంటివి ఎందుకంటే భార్య ఎక్కువ మంది భార్యలు ఉంటే ఇటువంటి కష్టాలు ఉంటాయి నాయన అనేది ప్రాక్టికల్ గా చెప్పాడు కృష్ణుడు. మొత్తం మీద ఇద్దరు చెప్పింది కూడా ఏకపత్ని వ్రతమే. ఒక ఆయనకి చెప్పానండి ఏకపత్ని వ్రతం గొప్పది చెప్తే, ఒక ఆయన అన్నాడు, గురువుగారు చెప్పండి నాకు ఏకపత్ని వ్రతం, నేను కూడా చేస్తాను, ఎన్ని గంటల సేపు అయినా కూర్చుంటాను, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అన్నాడు. నాయన గంటల సేపు కూర్చోవలసింది కాదు, ఇది జీవితాంతం ఉండవలసిన వ్రతం, ఇది ఏకపత్ని వ్రతం అంటే గంటల సేపు కూర్చొని డబ్బులు కట్టుకుంటుంది కాదు అన్నాడు.
అయితే గురువు గారు ఇక్కడ నాకు ఇప్పటిదాకా చెప్పండి,
రాజు అంటే అర్థం తెలుసా మీకు? రాజు రాజా ప్రకృతి రంజనాథ్ అన్నారు, ప్రకృతిని రంజింపజేసేవాడు రాజు అని. ప్రకృతి మొత్తాన్ని, ప్రకృతి అంటే స్వభావం అని కూడా ఉంది, మానవ ప్రకృతి అంటే మానవుడి స్వభావము. అందుకనే ఆ కృష్ణ పరమాత్ముడు ఈ ప్రపంచానికి నేను రాజును అన్నాడు, నేను ప్రభువును అన్నాడు. ఎందుకంటే అందరినీ రంజింపజేయడం అనేది అది భగవంతుడి బాధ్యత. పిల్లలందరూ సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో భగవంతుడు కూడా తన సంతానమైన సకల ప్రాణులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకనే సర్వే జనా సుఖినో భవంతు అన్నారు, అంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలని. నేను దాన్ని కొద్దిగా మార్చి సర్వే సుజనా సుఖినో భవంతు అన్నాను. అందరూ సుఖంగా ఉంటే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, కొన్ని దుర్మార్గులు కూడా ఉంటారు కాబట్టి సమాజంలో. సుజనా సుఖినో భవంతు సర్వే అంటే మంచి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి.
గురుగారు, నాకు ఇక్కడ వచ్చిన సందేహం, భాగవతానికి భగవద్గీతకి తేడాలు ఏమిటి?
భాగవతము అనేది అక్కడ ప్రతి మనిషి దేవుణ్ణి నమ్మక, దేవుడికి నమ్మకం కలిగించడానికి అది ప్రయత్నం చేసింది భాగవతం. లావక్యంత లేదు ప్రాణములు పావులు తప్పిన మూర్చ వచ్చే ఆ గజేంద్ర మోక్షం అని చూసారా, ఆ గజేంద్ర మోక్షంలో వాడు చాలా ప్రయత్నం చేసి ఆ మొసలి బారిన పడి గజేంద్రుడు, గజేంద్రుడు అంటే మనిషే, అది మత్తం, గజం అంటే మత్త గజం, మదించిన మనిషి కూడా మదించిన వాడే, రకరకాల గర్వాలు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. లావక్యంత లేదు ఇంకా నా వల్ల కాదు నువ్వు రక్షించమని చెబితే సిరికింజప్పడు శంఖచక్ర యుగమును చేయి సంధింపడు ఏ పరివారమును జీరడు. ఆయన భార్యకు కూడా చెప్పకుండా లక్ష్మీదేవి శంఖాన్ని చక్రాన్ని కూడా తీసుకోకుండా సిరికింజప్పడు శంఖచక్ర యుగమును చేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడు. ఆయన కాన్వాయ్ కిన్వాయ్ ఏమి తీసుకురాకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషి తన కష్టకాలంలో తన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి శరణు దొచ్చితే అది మనిషికి అవసరము అని భగవద్గీత నిరూపించింది. భగవద్గీత ఏంటంటే ఒక మనిషి ధర్మాన్ని పరిరక్షించాలి. ధర్మాధర్మాలు, ధర్మం అధర్మం యుద్ధం జరిగేటప్పుడు ధర్మాన్ని పరిరక్షించాలి. నాయన నీది ఏమీ లేదు, దేవుడికి సరెండర్గా, సరెండర్ టు గాడ్ అండ్ రెండర్ సర్వీస్, నీ పన్ను చెయ్యి అని తన కర్తవ్యాన్ని ఇది బోధించింది. కర్తవ్యాన్ని బోధించింది భగవద్గీత. మనిషికి అడుగడుగున యుద్ధమే, అడుగడుగున సందేహాలే, అడుగడుగున ఆపదలే. ఈ ఆపదల్లో ధర్మం వైపును ఉండు, ధర్మో రక్షతి రక్షిత అన్న, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నువ్వు రక్షిస్తుంది అని. నేను కాస్త మార్చి సరదా హాస్యంలో చెప్పాను, చర్మో రక్షతి రక్షిత అని, నువ్వు చర్మాన్ని రక్షిస్తే ఆ చర్మాన్ని రక్షిస్తుంది. ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా ధర్మం సంగతి ఆలోచించడం లేదు, చర్మం గురించి ఆలోచిస్తున్నారు. శరీరాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కడు మాస్కోడి గామా అమెరికా వెళ్ళాడు కదా, అమెరికాను కనుక్కున్నది మాస్కోడి గామా. వాస్కోడి గామా పేరు విన్నాం కదా మనం, వాస్కోడి గామా, వాస్కోడి గామా పేరు విన్నాం కదా మనం. మనం అందరం ఇప్పుడు మాస్కోడి గామాలు అయిపోయారు, మాస్క్ వేసుకొని మాస్కోడి గామా అయిపోయారు. మన మునులు ఎప్పటి నుంచో ముక్కు మూసుకొని తపస్సు చేయమన్నారు, తెలిసి రాలేదు. ఇప్పుడు మునులు చూసి నేర్చుకోవాలి మనం, ముక్కు మూసుకొని మన పని మనం చేసుకుంటే ఎంత ప్రయోజనమో. మన మహాత్ములు క్రాంత దర్శనం ప్రపంచంలో అందరికి సృష్టి మొత్తానికి ఎప్పుడో చెప్పారు మనం ముక్కు మూసుకొని ఉండరాని. అందువల్ల ఆ మహాత్ములు చెప్పిన బాటలో మనం నడవాలి.
గడ్డాలు కూడా పెంచేశారండి, గడ్డాలు జుట్లు కూడా పెంచారు,
కుర్రాడికి ముసలాడికి తేడా ఏంటంటే, పూర్వమేమో గడ్డం పెంచితే మీసం పెంచితే ముసలివాడి కింద లెక్క, ఇప్పుడేమో గడ్డాలు మీసాలు ఉంటేనే కుర్రవాడి కింద లెక్క, గడ్డం శుభ్రంగా చేసుకుంటేనే ముసలివాడి కింద లెక్క. టైం మారిపోయింది, టైం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, అండర్స్టాండింగ్ మారిపోయింది. మరి ఇప్పుడు గడ్డ కొత్తగా పెళ్లి చేసుకుని మా ఫస్ట్ నైట్ కూడా గడ్డంతోనే వెళ్ళేవాడు, గడ్డాలు మీసాలతోనే వెళ్ళేవాడు. అది ఫ్యాషన్, ఎప్పుడు ఏది ఫ్యాషన్ తెలియదు. ఎప్పటికీ ఫ్యాషన్ ఒకటే, దేవుణ్ణి నమ్ముకుంటే వాడు మనల్ని చెప్పండి.
అంటే చాలా ఇదే 2021 జనరేషన్ ఇంకా పాత కాలంలో పనిలో ఉంటారా? అంటే చాలా మంది ఒకప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో శాంప్లి అంటే గొబ్బె అవి చల్లెటోళ్ళు ఇట్లా రకరకాలుగా పూజలు కొంచెం చాలా పద్ధతిగా చేసేవాళ్ళు, ఇప్పుడంతా ఫ్యాషన్ రకంగా అయిపోయింది. అంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా, ఇప్పుడు కొత్త రకంగా పూజలు చేసే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా?
దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాడు, దిల్లు ఉండాలి. దిల్లు ఉంటే దిల్సుకుల దగ్గర లేకపోయినప్పుడు హృదయం ఉండాలి. పూర్వము ఆల్కహాల్ అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బయటకు వస్తే ఆల్కహాల్ శానిటైజర్ పేరుతోటి చేతులకు ఆల్కహాల్ రాసుకుంటున్నాం కదా.
అవును
చూడండి, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి కరోనా వచ్చిందనేవాడు ఉన్నారు, స్కూళ్ళకి వెళ్ళి కరోనా వచ్చిందనేవాడు ఉన్నారు, మీటింగులకు వెళ్ళి కరోనా వచ్చిందనేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి కరోనా వచ్చిందనేవాడు ఉన్నారు, కానీ వైన్ షాపులకు వెళ్ళి కరోనా వచ్చిందనేవాడు చూడండి
ఎవరు లేరు
లేరు కదా అంటాం లేదు కదా అన్న చెప్పుకోవడం లేదు కదా. అందువల్ల మనకు ఏమైనా చేయవచ్చు, మన చేతుల్లో ఏమున్నది అనేది ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి మన చేతుల్లో ఏమున్నది అనేది ముఖ్యం కాదు, మన మనస్సు ఏమున్నది మన హృదయంలో ఏమున్నది అనేది ముఖ్యం. అందుకని మనం రాళ్లతో సేవించిన రత్నాలతో సేవించిన దేవుడికి ఒకటే, ఇవన్నీ దేవుడేం సంపాదించుకు తీసుకెళ్ళాడు కదా. మనం రాళ్లు పెట్టినా డబ్బులు పెట్టినా అవి మనమేమో ఉపయోగించుకుంటాం తప్ప దేవుడికి ఏమి ఉపయోగపడవు కదా. మనం ఇచ్చే మనమేమో రూపాయి 2 రూపాయలు దేవుడికి ఇవ్వాలా, మనం అరగంట పూజ చేసామని గొప్పగా చెప్పుకుంటాం, అరగంట పూజ చేశాను గంట చేశానని. దేవుడు కూడా మనం గంట సేపు కాపాడి మిగిలిన 23 గంటలు వదిలేస్తే ఆయన కూడా ఒక గంట కాపాడి మిగిలిన గంట వదిలేసి మిగిలిన టైం అంతా వదిలేశాడు. అంటే మనం అరగంట గంట గంటలు కాపలా ఉండాలి మనం. అందువల్ల అనన్యంగా ఉంటాయి.
ఓకే అండ్ శంకరనారాయణ గారు చివరిగా మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
దేవుణ్ణి నమ్మండి, మీ పని మీరు చేయండి.
ఓకే
దేవుడి మీద కరోనా వేయండి. కరోనా విషయంలో కూడా
కరోనా కూడా తొందర పోవాలంటే ఏం చేయాలో చెప్పండి గురు గారు.
రోగ నిరోధక శక్తి కావాలంటున్నారు కదా, నేనేం చెబుతున్నా అంటే భోగ నిరోధక శక్తి కావాలి. మనకు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ మనకు భోగ మన రోగ నిరోధక శక్తిని తగ్గించేవి. అందుకని మన మునులు ఋషులు వాడు హిమాలయాల్లో తపస్సు చేశారు, అక్కడ ఏసీలు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, పోనీ స్వెటర్లు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా? మరి శరీరాన్ని తప్పింపజేశారు. తపస్సు అంటే తప్పింపజేసేది. అందువల్ల మనం శరీరాన్ని మనం కష్టపెడితే మనసు సుఖంగా ఉంటుంది. ఇందుకు శరీరాన్ని ఎందుకు బాగా చూసుకోవాలంటే శీర్యతే ఇది శరీరం అన్నారు. శరీరం అంటే నశించే స్వభావం కలిగింది. అయితే ఇందాక చర్మ సంరక్షణ అని చెప్పాను కదా, నేను ధర్మ సంరక్షణ చర్మ సంరక్షణ చెప్పాను. అందులో శరీరాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే మనం ధర్మ కార్యాలు చేయాలంటే మొట్టమొదటిది శరీరం బాగుండాలి. సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ. మన శరీరం బాగుంటే మన మనస్సు కూడా బాగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అందువల్ల మనం ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసినట్టయితే ప్రపంచానికే సౌభాగ్యం.
ఓకే
బయటికి వెళ్తే హ్యాపీగా ఉంటాను అనుకునే వాళ్ళు పెడతా, లోపల ఉంటేనే హ్యాపీగా ఉంటారు పరిస్థితుల్ని బట్టి.
ఓకే
ఆ పరిస్థితుల్ని మనం గమనించుకొని మనము నిరంతరము దైవ ధ్యానం చేసుకుంటూ మన వృత్తులు మన పనులు మన జీవితంలో చేయవలసిన పనులు చేసుకుంటూ ఉంటే మన లక్ష్యం నెరవేరుతుంది. లోక కళ్యాణం అంటే ప్రతి వ్యక్తి కళ్యాణం కూడా. ఎవరికి వాళ్ళకు సుఖంగా ఉంటే ప్రపంచమంతా సుఖంగా ఉన్నట్టే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటారు కదా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఆ చేతులు మనం శానిటైజర్తో మనం శుభ్రం చేసుకోవాలి అంతే. శానిటైజర్ భగవంతుడిని స్మరించడం కూడా గొప్ప శానిటైజర్. ఆల్క ఈ శానిటైజర్ శరీరాన్ని శుభ్రం చేస్తే భగవత్ ప్రార్థన భగవత్ ధ్యానం మనస్సును పరిశుభ్రపరుస్తుంది. కరోనా పేషెంట్ల విషయం కూడా చెప్తున్నారు, ఎక్కువ మంది టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారు, టెన్షన్తో జబ్బు పెరుగుతున్నది అని. అందువల్ల ఆ టెన్షన్లో మనం జబ్బును పెంచుకోకుండా ఆ టెన్షన్ను అటెన్షన్గా మార్చుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి, కరెక్ట్గా మనం మనకు కావలసిన విషయం గురించి ఆలోచించాలి. అర్జునుడు పిట్ట పక్షి కంటి మీద ఎట్లా దృష్టి పెట్టుకున్నాడో మనం కూడా మన చేయవలసిన పని మీద కనుక దృష్టి పెట్టుకున్నట్టయితే సంపూర్ణంగా కేంద్రీకరించుకున్నట్టయితే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇది ప్రపంచానికి బ్రహ్మాండమైన మంది. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే మనం దాని గురించి ఆలోచించాలి. మనం ఇక్కడ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. మన రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడం వైపు కుడివైపు ఉంటాయి కదా, మన ఎదురుగా ఏ వెహికల్స్
వస్తాయో
అటువైపు చూస్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. అందువల్ల మన చూపు సరైన మార్గంలో సరైన గమ్యం వైపు చూడాలి. నమస్కారం అండి రాజుగారు, మీరు చెప్పండి.
నమస్కారం అండి, ధన్యవాదాలు శంకర్ నారాయణ గారు. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. వీకెండ్ స్పెషల్ కూడా అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేసి అంటుంటారు కదా, నేనైతే మీ దగ్గర నుంచి 4-5 విషయాలు నేర్చుకున్నానండి. ధన్యవాదాలు అండి మా మైండ్ మీడియా తరఫున కూడా.
నమస్కారం
అండి. సో ఇది ఈరోజు కామెడీగా అండ్ సరైన మార్గంలో దేవుడు ఎలా పూజించాలి అండ్ ఎన్నో విషయాలు మన భవిష్యత్ కి సంబంధించింది కూడా చాలా విషయాలు చెప్పారు. వారికి మళ్ళీ ఇంకోసారి మైండ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటనే ఉండండి. మైండ్ మీడియా, ఇది భారతీయ యొక్క స్వరం. మన భారతదేశానికి సంబంధించి ఒక ప్రతి ఒక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి తెలియజేసేది మా మైండ్ మీడియా. ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని, ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూలు వినాలనుకుంటే వెంటనే మైండ్ మీడియా ని డౌన్లోడ్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మైండ్ మీడియా యూట్యూబ్ లో నుంచి కూడా మీరు చూడొచ్చు. అండ్ అందరికి నమస్కారం. జై హింద్, జై భారత్.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Christ.